वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुरनिकंदन कनुमा
ज्येष्ठा कन्या अनला नाम विभीषण सुता कपे तयाममेदमाख्यातम् मात्रा प्रहितया स्वयं। విభీషణుని యొక్క పెద్ద కూతురు పేరు అనల. ఆమె ఒక రోజున నా దగ్గరకు వచ్చింది. ఈ రాక్షస స్త్రీలు నిద్రపోతూ ఉంటారు అప్పుడప్పుడు, అప్పుడు నా దగ్గరకు వచ్చి ఏకాంతంగా ఇలా అన్నది, అమ్మా నేను విభీషణుడు పంపగా వచ్చాను, నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను, నీకు ఏ ప్రమాదం లేదు, రాముడు ఇక్కడికి వస్తాడు అని నాకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది. ఒకసారి ఆవిడ ఏం చెప్పింది, అవింధ్యుడు అని ఒక రాక్షసుడు ఉన్నట్ట, ఆయన పేరు అవింధ్యుడు, రాక్షసుల్లో కొంచెం పెద్ద వయస్సు కలిగిన వాడు, వృద్ధుడు, బాగా గడ్డాలు వేసారు నెరిసినవాడు, పరమ పూజ్యుడు, ఉత్తమ స్వభావం కలిగిన వాడు. అతడు ఒక రోజున రావణుని దగ్గరికి వెళ్ళి, రావణ నేను పదే పదే చెబుతున్నాను విను, నీ భవిష్యత్తు నాకు తెలుసు, ఈ సీత వల్ల నీకు ముక్కు వస్తుంది, ఈమెను బలాత్కరించడానికి ప్రయత్నించకు, ఆమెను ఏడిపించకు, ఆవిడకి శోకం తెప్పించకు, ఆవిడ కంట నీరు పెట్టడం మంచిది కాదు, లంక మొత్తం ఆవిడ కంటి నీటి వల్ల నాశనమైపోతుంది, పెద్ద వాన వల్ల బిల్డింగులు కొట్టుకుపోతాయి, కానీ సీత కంటి వల్ల, ఆ కంటి నుంచి వచ్చే నీటి వల్ల నీ లంక కొట్టుకుపోతుంది. నా మాట విని ఎంతో చెప్పాడు, కానీ వాడు వినలేదు. ఆ విషయం నీకు చెప్పడానికి నేను వచ్చాను. అంటే దీన్ని బట్టి లంకలో కొంతమంది నా వల్ల రావణునికి ప్రమాదం ఉందని వాడిని హెచ్చరిస్తూనే ఉన్నారన్నమాట, అయినా దుర్మార్గుడు వినడం లేదు. ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నాను, ఎవరు చెప్పినా వినడు వాడు. కాబట్టి మంచిగా రావణుని దగ్గర నుంచి నన్ను తీసుకువెళ్ళడం కష్టం, రాముడు స్వయంగా వచ్చి ఈ దుష్టుణ్ణి శిక్షించి నన్ను తీసుకెళ్ళమన్నాడు. ఆ రాముడు ఎటువంటి వాడో నాకు తెలుసు, సోదరుణ్ణి ఒక పక్కకి పంపి తానొక్కడే 14,000 మంది రాక్షసుల్ని కరదోషణాదుల్ని వధించిన వాడు అతనికి రావణుడు ఒక లెక్క. సూర్యుడి కిరణములు తీవ్రంగా ఉండి నేల మీద ఉన్న నీటిని ఇంకిపోయేలా చేస్తాయి, అలాగే రాముడి బాణములు ఈ రాక్షసుల్ని సర్వనాశనం చేస్తాయి అనగానే వెంటనే హనుమంతుడు అన్నాడు, అసలు ఎందుకమ్మా ఇంత ఆలస్యం, నువ్వు అంటే ఇప్పటికిప్పుడే నిన్ను వీపు మీద ఎక్కించి పట్టుకుపోతాను, ఎప్పుడో రాముడు రావడం, ఆ తర్వాత ఏదో యుద్ధం చేయటం, ఇదంతా కొంచెం కాలయాపనం అవుతుంది, ఆలస్యం అవుతుంది, 2-3 నెలలు పట్టచ్చు, నీవు చూస్తే రాముడికి దూరంగా ఉండలేవు, రాముడు నిన్ను చూసి ఉండలేడు, కాబట్టి నువ్వు అంటే నేను నా వీపు ఎక్కించుకుని విమానంలో ఎత్తుకుపోయినట్టుగా పట్టుకుపోతాను, రాముడికి అప్పగిస్తాను. ఏమంటావు, పృష్ఠమారోహమాదేవి, నా వీపు ఎక్కి కూర్చో, క్షణాల్లో సుఖం పొందుతావు, రోహిణీదేవి చంద్రుణ్ణి చేరినట్టుగా రామచంద్రుణ్ణి నువ్వు చేరతావు, నేను ఎంత వేగంగా వెడతానో నీకు తెలియదు, వాయువుతో సమానంగా వెళ్ళగలను, మహావేగంగా వెడుతున్నప్పుడు నా వెంట ఈ రాక్షసులు పడలేరు, ఈ లంకానగరంలో వాళ్ళెవరూ నాతో సమానంగా ఎగరలేరు, నేను నిన్ను 2 గంటలు అడిగి తెలియకుండా రివ్వును తీసుకుపోతాను ఆకాశ మార్గంలో, ఎక్కే ఈ వీపు మీద అన్నాడంతే. అనగానే ఆవిడ ఇలా కళ్ళు చికిలించి ఆశ్చర్యపోయి చూసింది అంది. అదొక ఆశ్చర్యం, అదొక అద్భుత దృశ్యం అన్నమాట. ఆ తర్వాత ఏమంది హనుమంతుడితో, ఆంజనేయ పుట్టుకతో వచ్చిన లక్షణాలు కొన్ని పోవే అంది. హనుమను దూరమధ్వానం కథం మాం ఓటుమిచ్చేసి తదేవ కలుదే మన్యే కపిత్వం హరియూతప కథం వాల్ప శరీరస్త్వం కథం మాం ఓటుమిచ్చేసి. ఆవిడేమన్నది, ఆంజనేయ 100 యోజనములు కలిగిన సముద్రం మీద నువ్వు ఎగరాలి, అంత దూరం నన్ను వీపు మీద ఎక్కించుకుని నువ్వు ఎగిరి దాటి తీసుకెళ్ళగలవా, ఇదే నీ కోతి బుద్ధి, ఏ కులంలో పుడితే ఆ బుద్ధి అలా వస్తుందన్నమాట, ఈ వానర జాతి బుద్ధి మానించుకున్నావు కాదు, లేకపోతే ఏమిటి మాటలు, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, ఏదో గుళ్ళో మన విగ్రహం ఎంత ఉందో అంత ఉన్నావు, చక్క పిల్లెంత శరీరంతో, నేనేమో ఇంత పొడుగున్న దాన్ని, నీ వీపు మీద గట్టిగా కాలు పెడితే పచ్చడైపోయేటట్టు ఉన్నావు నువ్వు, నీ శరీరమేమో ఎంత, నేను చూస్తే అంత, నేను నీ వీపు మీద ఎక్కితే నన్ను సముద్రం మీద ఎలాగ ఎగిరి దాటించి రాముడి దగ్గరికి తీసుకెళ్ళగలం? ఒకసారి ఆలోచించు. నిజంగా కూడా హనుమంతుడు పిల్లి పిల్లి ఒక తెల్లకోతిలో ఉన్నాడు, ఒక పిల్లి అంత ఉన్నాడు. అంత శరీరం ఉన్నటువంటి వాడివే వీపు మీద కూర్చోవడం కష్టం కదా. సీతాదేవి అంటే మనమే కూర్చోలేము. అందులో ఆ రోజుల్లో ఎంత పొడుగు సీత అంటే మరి ఆనాటి మనుషులు వేరు. నీవు పిల్లి ఎంత ఉన్నావు, నేను చూస్తే ఇంత శరీరం కలిగిన దానిని, నీ వీపు మీద కూర్చుంటే నువ్వు తట్టుకోగలవా, అసలు పైకి ఎగరగలవా నన్ను ఎత్తుకుని? పైగా అతి కష్టం మీద పైకి లేచిన వంద యోజనముల సముద్రములు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళగలవా? ఇది నీ కోతి బుద్ధి, అసలు ఎలా మొత్తం అనుకుంటున్నావు నువ్వు అనగాని ఆవిడ నవ్వుతూ అయినా చొరక గట్టిగా వేసింది అనుకున్నాడు హనుమంతుడు. ఆయన వెంటనే మూతిలు అభిగించేసుకున్నాడు. అప్పుడప్పుడు మనల్ని ఎవరైనా అవమానం చేశారనుకోండి, అప్పుడు మన ముఖం ఏమైపోతుంది అనమాట, వాడిపోతుంది. హనుమంతుడు పుట్టి బుద్ధిరిగాక ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు. ఆయన ఎవరు ఇలా తక్కువ చేసి మాట్లాడలేదు, అవమానపరచలేదు. ఇప్పుడు మొదటిసారిగా అమ్మవారు ఆ మాట అన్నది. పోనీ ఏ రాముడు అంటే పర్వాలా, లేడీస్ ఆడవాళ్ళు మాట అన్నారని ఆయన కొంచెం చురుక్కుమంది మనస్సును. అందుకే చింతయామాస లక్ష్మీ వా నవం పరిభవం కృతం, మొదటిసారిగా ఈ మహానుభావుడు నాకు అవమానం కలిగింది అని కొంచెం బాధపడ్డాడు. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్లో చెప్పాలంటే ఫీల్ అయిపోయాడు. ఆయన ఫీల్ అయ్యారో ఏమిటో, ఫీల్ అయ్యారో ఏమిటో అంటారే అలాగా. పాప హనుమంతుడు కూడా ఫీల్ అయ్యాడు. వెంటనే ఆయన ఏమనుకున్నాడు, ఈవిడికి నా గురించి తెలియదు అందుకే ఇలా అన్నది, నన్ను ఎప్పుడు చూసి ఎరగదు కదా, నా పరాక్రమం ఎరగదు కదా, అందుకే నీవింత పిల్లకోతిలో ఉన్నావు నన్నేం మోస్తావు అంటోంది. అబ్బా ఎంత మాటంది ఈవిడ, నేను పుట్టాక నన్ను మా గురువుగారు కూడా ఇలా అవమానించలేదు, మా తండ్రి అవమానించలేదు, ఈవిడ అవమానించింది అనుకున్నాడు. అంటే ఆవిడ మీద కోపం రాలేదు సుమా, మా అమ్మకి నేనంటే ఏమిటో తెలియదు అనిపించింది దీనికి, ఇప్పుడు నా సంగతి చూపిస్తాను అనుకున్నాడు. ఆవిడ కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళిన వాడు అక్కడి నుంచి వెనక్కి గెంతాడు, చెంగుని ఇక్కడి నుంచి అక్కడికి దూకాడు. దూకి దొక్కనే శరీరాన్ని విపరీతం గపించేయడం మొదలుపెట్టాడు. తదేవో వర్ధితు మారేవే అంతకంతకీ తన శరీరం ఉనిపించాడు. అప్పుడు ఆయన శరీరం మేరు పర్వతమంత ఉన్నది, మందర పర్వతమంత ఉన్నది, అగ్నిజ్వాలల్లాగా ఆయన కనుగుట్లు మెరిసిపోతున్నాయి, పెద్ద పెద్ద కోరలతో భయంకరమైన తోకతో వజ్రముల వంటి గోళ్లతో ఇంకా తీక్షణమైన కోరలతో మహాభయంకరాకారుడైపోయాడు ఆయన. ఇక్కడ మల్లగారు రాశారు కవయిత్రి మల్ల, చుక్కలు తల పూవులుగా అక్కజముగమేను వెల్చి అంబర వీధిన్ వెక్కసమై కనుపట్టిన అక్కోమలి ముదము చెల్దే ఆత్మస్థితికి. హనుమంతుడు శరీరం పెంచితే ఆకాశంలో నక్షత్రములు ఇంకా ఉన్నాయిగా, పూర్తిగా తెల్లవారలేదు, తెల్లవారు జామది. ఆ సమయంలో కొన్ని నక్షత్రాలు చుక్కలు ఆకాశంలో ఉన్నాయి, అవి ఆయన తలకి తగిలి నెత్తి మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయట. అంటే ఆయన ఎంత శరీరం పెంచాడో ఆలోచించాడు, చుక్కలు తల పువ్వులుగా ఉన్నాయి, అంత శరీరం పెంచాడు ఆయన. దాంతో ఆవిడ అలా ఆశ్చర్యపోయి చూచింది, ఆనందపడింది. ఎందుకంటే ఎంత శరీరం ఉన్నవాడైతేనే రావణాసురుడిని అవసరమైతే తన్నైనా అవతల ఒడ్డుకు వెళ్ళగలడు, లేకపోతే ఏముంది జైల్లో పడి ఉంటాడు ఇక్కడికి వచ్చి. ఆహా మా ఆంజనేయుడి బలం ఇది అనుకుని ఆనందపడింది. ఇప్పుడు ఆయన అంత పైనుంచి కిందకు చూస్తూ, మళ్ళీ ఇంత కిందకు చూస్తున్న ఈయన కంఠం రాక్షస స్త్రీలకి పెద్దగా వినపడకుండా ఆవిడికే వినపడేటట్టుగా టెక్నిక్తో చెప్పాడనమాట, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళకి వినబడినట్టుగా. ఇంకా పక్కవాడికి వినపడతాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. నేను తెలుసు కొత్తల్లో చెవిటి మెషిన్ అనుకునేవాడిని, ఎక్కడ చూసినా చెవిటాళ్ళు తయారయ్యారు అనుకున్నాను. అలా ఆవిడకే వినబడేలా ఏమన్నాడు, ఏమ్మా ఇప్పుడు చూచావా నేనంటే ఏమిటో? సపర్వత వనోద్దేశం సాట్ట ప్రాకార తోరణం లంకాం ఇమాం సనాథాం వా నయితుం శక్తిరస్తిమే. పర్వతములతో అడవులతో పెద్ద పెద్ద కోటలతో భవనములతో బురుజులతో కాంపౌండ్ వాల్స్తో ఉన్న మొత్తం లంక అలా పెకలించి, ఏదో ఈ కళ్ళదోడు పెట్టి పద్మాగర్ గారు ఎత్తినంత తేలిగ్గా ఈ లంకని మొత్తం పెకలించి వీపు మీద పెట్టి మోసుకుపోతాను, అసలు వీపు ఎందుకు చేత్తో పట్టుకుపోతాను నేను, ఏమనుకుంటున్నావో ఇప్పుడైనా నాతో వస్తావా అన్నది. వెంటనే ఆవిడంది, నాయన కొంచెం తగ్గు, ఆ శరీరాన్ని తగ్గించు నాయన, నీ బలం నాకు తెలుసు, తవ సత్వం బలం చేయవ విజానామి మహాకపి, నీ బలమేమిటో నీ శక్తి ఏమిటో ఎరుగుదును, ఈ ప్రపంచంలో వాయుదేవుడి తర్వాత మళ్ళీ అంతలా ఎగిరేవాడివి నీవే, మరి ఎందుకు ఇందాక తెప్పాను అంటే నాకు నీ శక్తి ఏమిటో పరీక్షించాలి చూడాలనిపించింది. ఆంజనేయ నీ విశ్వరూపం చూపించు అంటే నువ్వు చూపించవు, అందుకని దెప్పాలి, ఓ పోటు పడవాలి మాటలతో. మాటలతో కనుక కాస్త గట్టిగా ములుగుచ్చుకునేలాగా ఇబ్బంది పెడితే, బాధ పెడితే, అంటే వ్యవహారాలు చెప్పాలంటే దెప్పితే, అప్పుడు వాడు అసలు శక్తి చూపిస్తాడ. ఇప్పుడు వెనకటికి యువరాజ్ సింగ్ అని ఉండేవాడు, వాడిని ఇంగ్లాండ్లో వాడు దెప్పాడు, రెచ్చగొట్టాడు, సిక్స్లు కొట్టాడు. ఇంకా మనవాడే సిక్స్లు పీకాడే, వాడు దెప్పితే మరి ఆంజనేయుడు అవ్వాలి ఆలోచించండి. అందువల్ల ఎప్పుడైనా సరే అవతల వాడి శక్తి తెలియాలంటే ఆ నీ మొహం నీకేమొచ్చంటే అప్పుడు వాడు బాగా చేస్తాడనమాట. ఎవరైనా తొందరగా పనిచేయకపోతే వాడిని బాగా దెప్పాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తిని దెప్పాలి, దెప్పితే వాడి శక్తి విజృంభిస్తుంది, 5 నిమిషాల్లో పనిచేస్తాడు. అంటే మనిషిలో ఉన్న శక్తి బయటపడాలంటే పొడవాలి. ఆ పొడిచేది ఎవడు పడితే వాడు పొడిస్తే మళ్ళీ మండుతుందండి. గొప్పవాళ్ళు పొడవాలి. సీతాదేవంది కాబట్టి హనుమంతుడు విశ్వరూపం చూపించాడు, కానీ పనికి మన వాడు ఎవడు అంటే చూపిస్తాడా? అందుకని సీత ఏమన్నది, నీ శక్తిని పరీక్షించడానికి ఇలా అన్నాను, నాయన నువ్వు ఎంత గొప్పవాడివి కాకపోతే రాముడు పంపిస్తాడు నిన్ను. రాముడు పంపించేటప్పుడు ఎవడి పడితే వాడిని పంపుతాడా? అవతల వాడి శక్తి ఎరిగి అతని గొప్పతనం గ్రహించే పంపిస్తాడు. అయినప్పటికీ ఇప్పుడు నేను ఎంత గొప్పవాడివైనా నీ వీపు మీదకి రాను. కారణం ఏమిటి? ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్నప్పుడు నీ వీపు మీద కూర్చున్న నేను ఆ వేగం తట్టుకోలేక కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోతాను. అప్పుడు నన్ను జలజంతువులు, మొసళ్ళు మొదలైనవి గుటుక్కున పలహారం చేసి మింగి వేస్తాయి. అప్పుడు అసలు పని మొత్తం నాశనం అయిపోతుంది. జలజంతువులు నన్ను తింటే రాముడి కోసం నువ్వు ఇంత కష్టపడి సముద్రం దాటి లంకానగరానికి వచ్చిన కార్యక్రమం అంతా పడిపోయినట్టే కదా. ఏ రకంగా చూసినా నా భద్రత కుదరదు, ఎందుకంటే నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎలా యుద్ధం చేయాలని అడుగుతావు నువ్వు? నేను నీ వీపెక్కాను, నువ్వు ఆకాశంలో ఎగురుతావు, ఆ సమయంలో రాక్షసులు ఊరుకుంటారా? నువ్వు జామ్మని పైకిలేగానే ఆ గాలికి మొత్తం లంక కదిలిపోతుంది, దాంతో లంకలో ఉన్న రాక్షసులంతా నీ వెంట పడతారు, వాడు బాణాలు కొడతారు. వాళ్లతో యుద్ధం చేయాలంటే నువ్వు రిటార్గా నిలబడాలి. నువ్వు రిటార్గా నిలబడగానే వీపు మీద నుంచి నేను జారి సముద్రంలో పడతాను, ఆ తర్వాత నేను ఇంకో చోటకి వెళ్ళిపోతాను. పోని గట్టిగా నేను నిన్ను పట్టుకున్నా వాళ్ళు నీ మీదకి బాణాలు వేస్తారు, ఆ బాణములు నీకేమీ అవ్వకపోవచ్చు. రాక్షసుల బాణములు, కత్తులు, గదలు నిన్నేమీ చెయ్యలేవు. ఆ బాణములు నాకు గుచ్చుకుంటే నేను ఇలా ఉంటాను కనుక నేను వెళ్ళిపోతాను. కాబట్టి అది ఇబ్బంది. ఏ రకంగా చూసినా ఇది మంచి పని కాదు. ఇది కాక ఒకవేళ వాళ్ళు యుద్ధం జరుగుతూ ఉండగా హఠాత్తుగా వచ్చి నన్ను పట్టుకుపోతే, ఈసారి రామునికి నీకు కనపడకుండా ఇంకో చోట ఎక్కడో రహస్యంగా దాచివేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ నాకు రాముడికి తిరిగి సమాగమం జరగదు, లేదా నన్ను మింగివేస్తారు వాళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టు, నేను పరపురుషుణ్ణి ముట్టుకోకూడదని ఒక శపథం చేశాను. నేను పరపురుషుణ్ణి ముట్టుకోను చెప్పేసింది ఆవిడ. నాహం స్ప్రష్టుం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమ, నా అంతట నేను రాముడిని తప్ప పరపురుషుణ్ణి ముట్టుకోను, నా అంతట నేను. అప్పుడు నువ్వు అడగచ్చు, ఏమమ్మా నన్ను ముట్టుకోను అంటున్నావు, నేను కొడుకు లాంటి వాడిని, మరి రావణాసురుడు నిన్ను పట్టుకొచ్చినప్పుడు ఎలా ముట్టుకున్నావు అని అడగచ్చు. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీశా కింకరిష్యామి వినాథ వివశాసతి. రావణుడు బలాత్కారంగా నన్ను పట్టుకుని తీసుకొచ్చాడు, అప్పుడు నాకు దిక్కు లేదు, నా భర్త లేడు అక్కడ, నాకెవడు రక్షించేవాడు లేడు, కాబట్టి వాడంతటి వాడు బలాత్కారంగా ముట్టుకుంటే ముట్టుకోవడం జరిగింది తప్ప నేను ఇష్టపూర్వకంగా మాత్రం ఎవరితోటి వెళ్ళను. పైగా రావణుడు దొంగతనంగా నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి, నువ్వు కూడా దొంగతనంగా పట్టుకుపోతావా? ఆ దొంగకి నీకు తేడా ఏముంటుంది అప్పుడు?
వాడు
రామలక్ష్మణులు లేని సమయంలో కుక్కలాగా మా ఆశ్రమం దగ్గరకు వచ్చి చోరుడిలాగా నన్ను అపహరించాడు. కానీ మా రాముడు ఠీవిగా లంకానగరంలో అడుగు పెట్టాలి, ఆ దుర్మార్గుడు రావణుడి యొక్క 10 తలలు నరికి కింద పారవేయాలి, శత్రువుల్ని చీల్చి చెండాడాలి, పరాక్రమోపేతుడై నన్ను పట్టుకెళ్ళాలి. అది నాకు గౌరవం. అంతేగాని నువ్వు రాక్షసుల్ని చంపి నన్ను పట్టుకెడితే నా భర్తకి యొక్క గౌరవం పెరగదు. ఏమైనా నా భర్తకి గౌరవం దక్కాలి. అయినా మా రామచంద్రుడు ఒక్కడు చాలు, ఆయన ఒంటరి వాడై ఇక్కడికి వచ్చినా సరే ఈ పరమ పాపాత్ములందరినీ చీల్చి చెండాడగలుగుతాడు అని పరిపరి విధాలుగా చెప్పగా ఆయన సంతోషపడిపోయి, ఇది గొప్పవాళ్ళు పలికే పలుకులండి, నీ రూపం ఎంత గొప్పదో, నీ స్వభావం ఎంత గొప్పదో, నీ మనస్సు నీ వాక్కు అంత గొప్పవి అమ్మా. ఒక పతివ్రత ఒక ఉత్తమ స్త్రీ ఎలా పలకాలో అలా పలికాం. నా భర్త యొక్క శరీరము తప్ప మరొకడను ముట్టుకోను అన్న మాట చాలా గొప్ప మాట. అది ఈ ప్రపంచంలో ఇలాంటి మాటలు ఎవరూ మాట్లాడలేరు. 2 కారణముల చేత నువ్వు నా వీపెక్కి సముద్రం దాటకూడదు. 1, నువ్వు స్త్రీవి, అందువల్ల కొంత నీ శరీరంలో బలం తక్కువగా ఉంటుంది అబలవు గనక. 2, పరపురుషుణ్ణి ముట్టుకోవు గనక నా వీపు ఎక్కకూడదు. నీవు చెప్పిందే నిజం. నేనేదో రాముడికి నీకు తొందరగా సంధానం కలగజేయాలనే తొందరపడుతూ ఈ మాట అన్నాను తప్ప, ఆలోచిస్తే నీ ఆలోచనే గొప్పది. సరే పూజ్యురాలా, రాముడి ఇక్కడికి తీసుకొస్తాను, నీవన్నట్టే జరుగుగాక, రావణవధ జరుగుగాక, నువ్వు టీవీగా రామునితో పాటు వెళ్ళుదువుగాక. ఇంకొక మాట, నేను ఇక్కడికి వచ్చి రాముడి గురించి చెప్పి రాముడి ఉంగరం నీకు ఇచ్చాను. ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి రాముడి దగ్గరికి వెళ్ళాక సీత ఏదైనా కథ చెప్పిందా, మా ఇద్దరికీ సంబంధించిన రహస్యాలు చెప్పిందా, ఆనవాలు ఇచ్చిందా అంటాడు ఆయన. కాబట్టి నేను నిన్ను చూచి రాముని దగ్గరికి వెళ్ళినట్టుగా ఆనవాలు ఏదైనా చూపించవా అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ మెల్లిగా పలికింది మందం. ఎందుకు మెల్లిగా పలుకుతుందంటే పక్కన నిద్రపోతున్న రాక్షస స్త్రీలు ఇది వినకూడదు, అందుకని కొంచెం మెల్లగా ఇలా అన్నది. నీవు రాముడి దగ్గరికి వెళ్ళాక ఆయనకు ఒక కథ చెప్పు, అది వినగానే నువ్వు నా దగ్గర నుంచి వచ్చావని ఆయనకు అర్థమైపోతుంది. ఆ కథ మా ఇద్దరికే తెలుసు. పూర్వం మేము చిత్రకూట పర్వతం మీద ఎక్కువ కాలం ఉన్నాం. అలా ఉండగా ఒకనాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కాకి వచ్చింది, నన్ను పదే పదే పొడిచింది. ఆ సమయంలో రాముడు నా తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. రాముడు నిద్రపోతున్నాడు కనుక కాకి నేను విషయాన్ని మెల్లిగా అంటున్నాను, ఆ కాకి పారిపోవడం లేదు. నేను కదిలితే రాముడికి నిద్రాభంగం అవుతుంది, అందుకని నా రాముడికి నిద్రాభంగం కాకుండా ఉండడం కోసం నేను ఆ కాకిని గట్టిగా పారద్రోలలేకపోయాను. ఎంతలో ఆ కాకి వచ్చింది, రాముడు నా కొంగు మీద తలపెట్టు పడుకోవడం వల్ల వక్షస్థలం మీద ఉండవలసిన చీర కొంగు కింద పడింది, నా వక్షోజాలు బయటపడ్డాయి. ఎంతలో అది వచ్చి నా కుడి స్థానమును పదే పదే పొడిచింది. కాకి పొడవడం వల్ల ఆ మొత్తం చర్మం చిట్లిపోయి నెత్తురు బయటకు వచ్చింది. ఆ నెత్తురు రాముడి ముఖం మీద పడింది. వేడి నెత్తురు ముఖం మీద పడగానే రాముడు ఉలిక్కిపడి లేచాడు. చూస్తే నా వక్షస్థలం చీరుకుపోయి ఉంది, అక్కడి నుంచి నెత్తురు బయటకు వస్తుంది. రాముడికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే ఆయన పళ్ళు పటపట పొరుగుతూ, కహ్ క్రీడతి సరోషేణ పంచవత్రేణ భోగిన, సీత 5 పడగలు కలిగిన పాముతో ఆడుకుంటున్న దుర్మార్గుడెవడు అన్నాడు. అంటే రాముడికి కోపం తెప్పిస్తే 5 పడగలు కలిగినటువంటి పాముతో ఆడుకోవడం. 5 పడగలు కలిగిన పాము అంటే మీకు తెలిసే ఉంటుంది, మనిషి చచ్చిపోతే పంచత్వము పొందుట అంటారు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం శరీరం విడిచిపెట్టగానే మనలో ఉన్న 5 ప్రాణములు లేచిపోతాయి బయటికి. ఈ 5 ప్రాణములను ఏమంటాం, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అంటాం. ఇందులో ఒక ప్రాణం భూమిలో కలిసిపోతుంది, ఒక ప్రాణం వాయువులో కలిసిపోతుంది, ఒక ప్రాణము అగ్నిలో కలిసిపోతుంది, మరొకటి నీళ్లలో కలిసిపోతుంది, ఒకటి ఆకాశంలో కలిసిపోతుంది. ఈ పంచప్రాణాలు పంచభూతాల్లో లీనమైపోవడమే శరీరం విడిచిపెట్టినటువంటి ప్రాణం పోవడం అంటే. అందుకని ఆ పంచభూతాలలో పంచ వాయువులు కలిసిపోతున్నాయి గనక పంచభూతములు కాటు వేశాయిరా అనేవారు పూర్వం. కాబట్టి ఎవరికైనా పూర్వం కోపం వస్తే 5 పడగలు కలిగినటువంటి సర్పముతో ఆడుకుంటున్నవాడు ఎవడు అనేవాడు. అంటే కాలసర్పం మృత్యువు ఐదు పడగల రూపంతో కబళిస్తుంది. ఆ ఐదు పడగలే ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానములను కలుపుకునే పంచభూతములు అన్నమాట. అందుకని రాముడు ఏమన్నాడు, ఐదు పడగలు కలిగిన పాముతో అడుగుంటున్న వాడు ఎవడు, అనగా నాకు కోపం తెప్పించిన వాడికి మరణం తప్పదు, ఎవడు అని చూస్తే ఎదురుగుండా చెట్టు మీద కాకి కనపడింది. ఆ కాకి ముక్కు గొరపల్లాంటి ముక్కు ఎర్రని రక్తంతో నిండి ఉన్నది. దాంతో రామచంద్రుడు ఆగ్రహించాడు, నిజమునకు హనుమ అది మామూలు కాకి కాదు, ఇంద్రుడు కొడుకట, పుత్ర కెలస శక్రస్య వాయస సతతాంబర, ఇంద్రుడి యొక్క కుమారుడు జయంతుడు, పూర్వం ఋషిశాపానికి గురై కాకి అయ్యాడు. ఈ కథ మీకు అయోధ్యాకాండలో చెప్పాం కనుక మళ్ళీ ఇక్కడ చెప్పకల్లా, కావాలంటే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి గురువుగారి యొక్క పురాణం అక్కడ అయోధ్యాకాండలో మళ్ళీ వినండి. ఇంద్రుడి కొడుకు శాపగ్రస్తుడే అలా పుట్టాడు, వాడు కాబట్టే ఇంత పని చేయగలిగాడు. అప్పుడు రామచంద్రుడు దుర్మార్గుడ, బతికున్నటువంటి ప్రాణిని పీక్కు తిరగకూడదని కాకులకో నియమం ఉన్నది, అటువంటిది బ్రతికి ఉన్న స్త్రీని బలాత్కారంగా పొడిచి అందులో వక్షోజమును పొడుస్తావా పీడిస్తావా కాసుకో అని పక్కనున్న ఒక దర్భ తీశాడు. ఆ దర్భని మంత్రించి బ్రహ్మాస్త్రంగా వేసేశాడు. బ్రహ్మాస్త్ర మంత్రం చదివి గడ్డి పరకని విడిచిపెట్టినా అది బ్రహ్మాస్త్రం అవుతుంది. ఈ దర్భ వాడు వెంటబడింది, ఇంకా వాడు అస్త్రం వెంటబడుతుంటే హడిరిపోయి కావు కావు అంటే కాకి తెలుగు కాగేది, అందుకే కావు కావు అందనమాట, అంటే రక్షించు రక్షించండి. మనం కావు కావు అంటాంగా భగవంతుని, అలా ఈ కాకి కూడా అసలు కాకి తెలుగుదండి, అది తెలుగులో మాట్లాడుతుంటే మన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాడు మొహాలు తగలయ్యి అనకూడదు కానీ అలాగే చక్క కాకులు తెలుగులో మాట్లాడుతున్నాయి, మేకలు కూడా అమ్మే అమ్మే అని అంటున్నాయి, చక్క అమ్మే అమ్మే ఆపోయిందనమాట స్పీడ్గా మాట్లాడడంలో, అమ్మే అమ్మే అంటున్నాయి, మన వాళ్ళు మమ్మీ మమ్మీ అంటున్నారు. దిక్మాల బ్రిటిష్ సంస్కృతి మనది, కాకులను చూసి నేర్చుకుందాం. కాకులు ఎలా అయితే కావు కావు రక్షించు రక్షించు అంటున్నాయో అలాగే మనం కూడా తెలుగులో మాట్లాడదాం, లేకపోతే తెలుగు వాళ్ళం అవుతాం తప్ప తెలుగు వాళ్ళం కావు నాయనలారా. ఇప్పుడు ఈ కాకి రక్షించమని రకరకాల దేవతల దగ్గరికి వెళ్ళి దాఖరికి ఇంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడేదంటే డాడీ నా బాడీ నాశనం అయిపోతుంది రక్షించని, అప్పుడు ఆయన రామచంద్రుడి బాణం నుంచి నేను నిన్ను రక్షించలేను అనగా చివరికి బ్రహ్మ దగ్గర కూడా వెళ్ళిందండి అది. అప్పుడు బ్రహ్మ అన్నాడు, బ్రహ్మాస్త్రమైనా నేను వెనక్కి తీయలేను, రాముడి బాణానికి తిరుగులేదు, వెళ్ళి మళ్ళీ రాముడి కాళ్ళే పట్టుకో అంటే అప్పుడు కాకి తిరిగి వచ్చి రాముడి కాళ్ళ మీద పడింది, రామ రక్షించింది. రామచంద్రుడు కరుణామూర్తి, ఎంత దుర్మార్గుడైనా వచ్చి కాళ్ళు పట్టుకుంటే రక్షిస్తాడు చెప్పారుగా, ఎవడైనా వచ్చి ఒక్కసారి రామ అభయం అభయం అంటే వాడికి అభయం ఇస్తాడు ఆయన. వెంటనే ఆయన అన్నాడు, నా బాణము అమోఘమైనది, వ్యర్థం కాదు, ఇది ఎవరి మీద వేసినా వాడిని చంపి తీరాలి, లేదా వాడి దగ్గర నుంచి ఒక అవయవమైనా తీసుకోవాలి, నీ శరీరములో నుంచి ఒక్క అవయవమును ఇచ్చేస్తే ఆ బాణం ఆ అవయవాన్ని పీకి నిన్ను రక్షిస్తుంది అనగా అది ఏం చేసింది అంటే, అయితే నా కుడికన్ను సమర్పిస్తున్నాను అన్నది. నీ అవయవాల్లో ఏదో ఒకటి ఇమ్మనగా ఏ కాలో పోతే దానికి కష్టం, రెక్కలు లేకపోతే ఉండలేదు, ముక్కు లేకపోతే తిండి లేక డొక్కలండి చచ్చిపోతుంది, అందుకని కన్ను ఒకటి లేకపోయినా పర్వాలేదు కదా అని కుడికన్ను ఇచ్చింది. హినస్తు దక్షిణాక్షిత్వ చరయిత్యత సోబ్రవీత్, నా కుడికంటిని నీ అస్త్రము స్వీకరించి నన్ను విడిచిపెట్టుగాక అన్నది. అప్పుడు రాముడు వేసిన బ్రహ్మాస్త్రం ఆ కాకి కుడికంటిని పీకేసింది. అప్పుడు ఆ కాకి పాపం, రామ ఈ కన్ను లేదు ఒంటి కన్నుతో తోడాల్సి వస్తుంది అని ఇలా బాధపడింది. రాముడు మళ్ళీ జాలిబడి, ఒక పని చేస్తాను, బ్రహ్మాస్త్రం చాలా గొప్పదవడం వల్ల మీ కాకులన్నిటికీ కుడికన్ను పోయింది, ఇప్పుడు నీ కుడికన్నే కాదు మొత్తం కాకులు కుడికన్నే పోయింది, కాబట్టి నేను మీకు ఒక కొత్త వరం ఇస్తున్నాను, నీవు ఇటు చూచినప్పుడు ఈ కన్ను మాత్రమే కనపడుతుంది, ఇటు చూస్తే ఈ కన్ను కనపడుతుంది, అవడానికి నీకు ఒంటి కన్నున్నా ఎటువైపు చూస్తే ఆ కంటి గుడ్డు ఇందులోకి వచ్చి చూపు ఆనుతుంది, అప్పుడు రెండో వైపు కనపడదు, ఈ విధంగా నీకు ఒక్క కన్ను ఉంటుంది కానీ ఎటు చూస్తే అటు కనపడుతుంది, అలా బతుకు యావజ్జీవితం పో అన్నాడు రాముడు. అందుకే కాకులు ఏం చేస్తాను వాడు ఎప్పుడు కూడా ఇలా చూస్తాయి, దిక్మాలను కొంతమంది అలా చూసినప్పుడు కాకి చూపు ఏమిటని అంటారు, కాబట్టి కాకి లక్షణం ఇటు చూస్తే ఇటే కనపడుతుంది, ఈ వైపు ఏం కనపడదు పాపం, కొందరు ఇటు చూస్తే ఇటే కనపడుతుంది, కొంతమంది శిష్యులు చూసారా
గురువుగారు సైగ చేసినట్టు చూడరు, వాళ్ళంతా కాకి దృష్టి కలిగిన వాళ్ళని గ్రహించారు. కాక దృష్టి అంటారు దాన్ని. ఇదంతా చెప్పి సీత ఆంజనేయ, ఈ కథ రాముడికి నాకు తప్ప ఎవరికి తెలియదు. రాముడి దగ్గరికి వెళ్ళాక మత్కృతే కాకమాత్రంతు బ్రహ్మాస్త్రం సముదీరితం, నా కోసం కాకి మీదకే బ్రహ్మాస్త్రం వేసిన రామ, ఈనాడు నీ భార్య ఎక్కడో నానాయాతన పడి లంకలో అలమటిస్తూ ఉంటే ఎందుకని పట్టించుకోవటం లేదని సీత అడిగిందని రాముడితో చెప్పాను. ఆవిడ అప్పటి నుంచి కాకి మీద బ్రహ్మాస్త్రం అనే సామెత కొట్టింది. కానీ నిజానికి అది మనం వ్యవహారంలో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంగా మార్చాం. పిచ్చుకు కాదు, పిచ్చుక పౌరం కాదు, కాకి మీద బ్రహ్మాస్త్రం అనగానే అప్పుడు మళ్ళీ హనుమంతుడు, జగన్మాత నీవన్నదంతా నిజమే, కానీ రామచంద్రుడికి నీవు ఇక్కడ ఉన్నట్టు తెలియదు. ఆనాడు రాముడు కాకిని చూశాడు, నిన్ను చూశాడు, కాబట్టి కాకి తన ముక్కుతో నిన్ను పొడిచిందని తెలుసు కనుక బ్రహ్మాస్త్రం వేశాడు. ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా బ్రహ్మాస్త్రం ఎలా వేస్తాడు? అది వేయడం ధర్మం కాదు కదా. ఇప్పుడు నేను పెడతాను, వారికి ఈ విషయం చెబుతాను. అప్పుడు ఆ రామలక్ష్మణులు మహాపురుష శ్రేష్ఠులు ఈ లంకా నగరానికి వస్తారు, నిన్ను చూడటానికి చాలా ఉత్సాహంతో ఉన్నారు వారు. లంకాం భస్మీకరిష్యత, ఈ లంక మొత్తం కాల్చి బూడిద చేస్తారు అంటూ ఉండగా అప్పుడు ఆవిడ, నాయన ఇప్పుడు ఇంకొక విషయం చెబుతున్నాను విను. ఒకప్పుడు నేను రాముడితో మాట్లాడుతూ ఉండగా చెమట పట్టింది, అప్పుడు నా నుదుట ఉన్నటువంటి తిలకం జారిపోయింది. పూర్వం తిలకం పెట్టుకునేవారు, బొట్టు పెట్టుకునేవారండి పూర్వం. ఆడవాళ్ళు మగవాళ్ళు బొట్టు అని ఒట్టు ఉండేది, అది పెట్టుకునేవారు. ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఉన్నారు, ఎవరెవరో తెలియటం లేదు. చక్కగా పూర్వం బొట్టు అని ఒడుకు వస్తూ ఉండేది, దాన్ని నుదుటి పెట్టుకునేవారు అన్నమాట. అలాగే సీతాదేవి ఒకసారి బొట్టు పెట్టుకుందిగా, ఇంతలో చెమట వల్ల బొట్టు అంతా కరిగిపోయింది. అప్పుడు రాముడు పక్కన మనస్శిల ఉంటే, మనస్శిల అని ఒక రాయి ఉంటుంది, ఆ రాయి కొంచెం ఎర్రగా ఉంటుంది, ఆ రాయి ఎరగదీసేవారు పూర్వం. మేము కూడా కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు రాళ్ళు ఎరగదీసి దాంతో కొట్టెట్టుకునేవాళ్ళు చదివాక. ఎంతెందుకు, ఇక్కడ నామాల గుండె ఉంది కదా, ఆ నామాల గుండెకి తిన్నగా పెడితే శ్రీనివాస నగర్ అని ఉంటుంది. అక్కడ కొండలు చాలా ఉండేవి. మా చిన్నప్పుడు రహస్యంగా అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళం అంటే, ఆ చిలకలు కూడా దగ్గర ఉన్నటువంటి సినిమా టాకీస్కి నడిచిపోయేవాళ్ళం. అప్పుడెంతండి 10 రూపాయలకి పావులాకి టిక్కెట్లు వచ్చాయి, రేల టిక్కెట్లు 1979లో. నేను 9వ తరగతిలోకి అడుగు పెట్టాను అప్పుడే. ఆ రోజుల్లో ఆ కొండ మీద కొన్ని రాళ్ళు ఉండేవి. ఇప్పుడు కొండలో ఈ మధ్యనట్టు వెళ్ళలేదు, కానీ కొండ అసలు ఏ కొండ ఉండదు, కనపడకుండా ఉంటే నన్ను కూడా పడుకుపోతారు. మీరెవరు పట్టించుకోకపోతే నన్ను తీసుకెళ్ళి పునాది రాయి కింద వాడేస్తారు. మానవులు కొండలు మొత్తం పిండి చేశారు. అక్కడ చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురు ఉండే ఎన్ని కొండలు ఉండేవారండి, మొత్తం కొట్టేశారా? అబ్బా చాలా సంతోషం. భగవంతుడి వల్ల భూమి మీద కొండలు ఉండకూడదు, ఎందుకంటే కొండలు ఉన్నంతకాలం రామకథ ఉంటుంది, అందుకని కొండలని పిండి చేయాలని అక్కడ కట్టుకున్నారు. ఎంత దురదృష్టం అయిపోతుందంటే, కొండలు ఉండాలండి. అన్ని కొండలను ఎలా పాడు చేస్తే భూకంపాలు వస్తాయి, ప్రజా నష్టం అవుతుంది, కొంతకాలానికి సర్వనాశనం వస్తుంది. కాలం మనం ఏం చేయలేము, ఇప్పుడు ఏం మాట్లాడితే ఎంత అంటూ వస్తుందో తెలియదు. అన్నిటికీ గొడవే కదా, ప్రతి చిన్నదానికి గొడవ. కానీ అక్కడ రాళ్ళు ఉండేవి, ఆ రాయిలు అరగదీసి బొట్టు పెట్టుకునేవాళ్ళం మేము. సీతకు కూడా రాముడు అలా మనస్సులు అరగదీసి తిలకం తీర్చిదిద్దాడు. ఈ విషయం మా ఇద్దరికి తప్ప ఎవరికి రెండో కంటే అడిగి తెలియదు, కాబట్టి రాముడికి ఈ విషయం చెప్పు అని ఇంత బలికి ఇప్పుడు ఏమన్నది, ఇంకొక అనవాలిస్తాను అని తన దగ్గర జాగ్రత్తగా దాచిన ఒక మణి తీసింది. నాయన పరమ పవిత్రమైన మణి ఇది, ఆడవాళ్ళు ఈ పాపిట్లో ఒక మణి పెట్టుకుంటారు. మహారాజ వంశాలకు చెందిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళంతా శిరస్సు మీద ఒక మణి పెట్టుకునేవారు, దానికి చూడామణి అని పేరు. ఈ చూడామణిని తీసుకెళ్ళి రాముడికి అని వెంటనే ఏం చేసింది ఆవిడ, తతో వస్త్రగతం ఉక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే తతో. తన వస్త్రంలో జాగ్రత్తగా కొంగులో దాచుకుంది ఆవిడ. ఈ మణి ఎక్కడ పడిపోతుందోనని నగలన్నీ తీసేసిన ఈ ఒక్క మణిని మాత్రం తన చెంగు దగ్గర మూట కట్టి పెట్టింది. అందులో ఉన్న మణి మూట విప్పి తీసి హనుమంతుడి చేతిలో పెట్టింది. ఈ మణి రామచంద్రుడి చేతిలో పెట్టు, అప్పుడు రాముడి మణి చూసి చూడగానే ఇది సీతమణి, సీత స్వయంగా ఇచ్చింది అని కనిపెడతాడు. ఎందుకంటే ఈ మణి నా దగ్గర ఉన్నట్టు నాకు రాముడికి తప్ప ఎవరికి తెలియదు. నేను ఈ అడవికి వచ్చేటప్పుడు జుట్టు లోపల కనపడకుండా దాచేది, కాబట్టి ఇది నాకు తప్ప ఇంకెవరికి కనపడదు. నువ్వు ఈ పట్టుకెళ్ళి రాముడికి ఇస్తే నేను నమ్ముతాడు, ఇది మామూలు మణి కాదు అనగానే ఆ మణిని కళ్ళకు అద్దుకుని భక్తితో తీసుకుని వేలి మధ్యలో దాచుకున్నట్టు జాగ్రత్తగా. ఆయన కూడా కొన్ని ఉంగరాలు ఉంటాయి, ఆ ఉంగరం లోపల జాగ్రత్తగా భద్రపరిచాడు దాన్ని. ఇప్పుడు ఆ మణి ధరించగానే అంతకు పూర్వం ఉన్న దుఃఖమంతా తొలగిపోయింది. దీనికి నిజం చెప్పాలంటే హనుమంతుడు సీత కనబడుతుందా లేదా అనుకుంటూ వెంగతో వచ్చాడు, సముద్రం దాటాడు, లంకకు వచ్చాడు. కానీ లంకలో ఆయన ఎంత యాత్ర పడ్డాడో మీకు తెలుసు, ఊగిపోయాడు కదా ఆయన కూడా, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అందువల్ల ఆయన ఈ సీత కనబడిన క్రితం గాలికి, పెనుగాలికి, లేక తుఫానుకి, లేక పిడుగులకి కదిలిపోతున్న కొండలా ఉన్నాడు, లేక భూకంపం వచ్చినప్పుడు కదిలిపోతున్న కొండలా ఉన్నాడు. సీతతో మాట్లాడే ముందు కూడా కొంత వణుకుంది. ఇప్పుడు ఈ మణి ధరించగానే మళ్ళీ ఆత్మబలం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అది సీతాదేవి యొక్క మణి ప్రభావం. ఆ మణి ప్రభావంతో గొప్ప శక్తి వచ్చింది. అందుకే ఈ మణి చేతికి వచ్చాక సుఖిత మనాహ. ఇప్పటి వరకు చూడండి సీతతో మాట్లాడాడు, సంతోషం కలుగుతోంది. అమ్మ సీత నిన్ను వీపెక్కించుకుని అవతలికి తీసుకెడతానన్నాడు, అప్పుడు కొంత సంతోషం ఉంది. కానీ పూర్తిగా సుఖం కలగలేదు. కానీ సీత మణి ఇవ్వగానే సంపూర్ణముగా ఆయన మనస్సులకు సుఖము కలిగిందిట, శాంతి కలిగిందిట. అందుకే ఇప్పుడు చెప్పారు సుఖిత మనాహ, సుఖముతో కూడిన మనస్సు కలవాడయ్యాడు. ఆయన మనస్సు బ్రహ్మానందం పొందింది, ఎప్పటికీ ఆయనకి సాటిస్ఫాక్షన్ బాగా కలిగింది అన్నమాట. ఆ తర్వాత ఆవిడ ఈ మణిని చూడగానే రాముడికి ముగ్గురు గుర్తుకొస్తారు. ఎవరు? వీరో జనన్య మమచ రాజ్ఞో దశరథస్యచ. నా తల్లి గుర్తుకొస్తుంది, మా నాన్నగారు గుర్తొస్తారు, దశరథుడు గుర్తొస్తాడు, అప్పుడు నేను గుర్తొస్తాను. ఏమిటి కనెక్షను అంటే దీనికి ఒక కారణం ఉన్నది. ఈ చూడామణి పాలసముద్రం చిలికినప్పుడు పుట్టింది, ఆ తర్వాత దీన్ని బ్రహ్మదేవుడు తీసుకున్నాడు. ఎంతో గౌరవంతో జనక మహారాజు గారికి ఇచ్చాట ఆయన. అప్పుడు జనక మహారాజు తన భార్యకి ఇచ్చాడు. జనక మహారాజు గారి భార్య పేరు ధన్య. ఈ ధన్యాదేవి సీతకిచ్చింది. సీతకి డైరెక్ట్గా అవలా ఇస్తే ఈ గొడవంత ఎందుకు? పెళ్లిలో దశరథుడికి ఇచ్చి మీ కోడలకి ఇమ్మన్నారట. పూర్వం త్రూ ప్రాపర్ ఛానల్ అని ఒకటి ఉండేది. అంటే ఉదాహరణకి ఎవరైనా తమ అమ్మాయికి ఆస్తి ఇవ్వాలంటే డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేవారు కాదు, మామగారి ద్వారా ఇప్పించేవారు. కారణం అప్పట్లో మామగారులు కోడల్ని కన్న బిడ్డల్లో చూసి ఆస్తి కొట్టేయకుండా కోడలకే ఇచ్చేవారు కనుక. ఇప్పుడు కలియుగంలో తేడా వచ్చింది. ఇప్పుడు ఎవడన్నా తన కూతురికి ఇల్లిద్దామంటే ముందు ఈ కోడలి యొక్క అత్తమామలో మా పేరు మీద పెట్టేయండి అంటున్నారు. అందుకని ఈ బాధపడలేక కలియుగంలో చచ్చినట్టు బిడ్డలకి రాసుకోవాల్సి వస్తుంది. కానీ పూర్వం అండి, తల్లి తండ్రి తమ అమ్మాయికి ఏదైనా ఆస్తి ఇవ్వాలంటే వియ్యంకుడిని పిలిచి ఏమండోయ్ అని ఆ వియ్యాల వారిని పిలిచి మీరే ఇవ్వండి అని ఆ చేతిలో పెట్టేవారు. వాళ్ళు కూడా పట్టుకొచ్చి కోడలకి ఇచ్చేవారు. కోడలంటే కన్న బిడ్డలో చూసేవారండి. ఈ మేడలన్నీ కోడలకి ఇచ్చేవారు తప్ప కూతుళ్ళు కంటగట్టేసేవారు కాదు. కాబట్టి పక్షపాతం లేకుండా అటు ఇటు కూడా ఆడబిడ్డలు చాలా జాగ్రత్తగా చూసేవారు. కూతుర్ని ఎంత ప్రేమగా చూసేవారో కోడలను అంతలా చూశారు మహారాజులంతా. అది మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందువల్ల మా అమ్మ నాన్న రాముడికి ఎలాగో గుర్తొస్తారు. వాళ్ళు ఈ మణి దశరథుడి చేతిలో పెట్టారు కనుక దశరథుడు గుర్తొస్తాడు రాముడికి. ఆ తర్వాత నేను గుర్తుకొస్తాను, ఎందుకని దశరథుడు ఈ మణి నాకు ఇచ్చాడు కనుక. ఈ మణి వెనక చాలా కథలు ఉన్నాయి. ఇలాంటి మణులు రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మణులు, చూడామణులు రెండున్నాయి. ఒక మణి బ్రహ్మదేవుడు జనకుడికి ఇచ్చాడు, మరొక మణి ఉన్నది. ఆ మణి బ్రహ్మ సూర్యుడికి ఇచ్చాడు. సూర్యుడు దాన్ని వైవస్వత మనువుకి ఇచ్చాడు. వైవస్వత మనువు తన కొడుకు ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఆ వంశంలో వాళ్ళందరూ అప్పటి నుంచి తమ ఇంటి పెద్ద కొడుకు వచ్చేలా చూసేవారు. పెద్ద కొడుకు అంటే ఇక్కడ కోడలికని అనమాట. వైవస్వత మనువు తన భార్యకి ఇచ్చాడు, ఇక్ష్వాకు తన భార్యకి ఇచ్చాడు, ఇంకా వంశంలో ఎవరైనా అంతే. అలాగే దశరథుడి దగ్గరకు వచ్చింది ఈ మణి. ఇలాంటి ఒక మణి, ఆ మణి దశరథుడు కౌశల్యకి ఇచ్చాడు, కౌశల్య ధరించింది. ఇప్పుడు సీత రాగానే వాళ్ళు మళ్ళీ ఆ మణి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కొంతమంది కన్ఫ్యూషన్ ఉంది, చూడామణి అన్నది జనకుడి దగ్గర నుంచి వచ్చిన చూడామణియా, ఇక్ష్వాకు వంశస్థుల యొక్క చూడామణియా? రెండు మణులు సీత దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఉండడానికి. రెండు మణులు ఆవిడ జాగ్రత్తగానే పెట్టుకున్నది, కానీ జనకుడిచ్చిన మణిని మాత్రమే ఆనవాలుగా పంపింది. దశరథుడు కోడలికి, పెద్ద కోడలి అయిన తనకిచ్చినటువంటి మణిని ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ మణి మంగళసూత్రంలాగా పుణ్యస్త్రీ ఎప్పుడూ ధరించాలని వాళ్ళ నియమం. ఆ మణి తీస్తే ఇంక వాళ్ళు పుణ్యస్త్రీలు కారని భావిస్తారట. అందుకని పుట్టింటి వారి సొమ్ము పంపింది, కానీ తన భర్త గారి ఇంటి వైపు నుంచి వచ్చిన ఈ మాణిక్యమును మాత్రం ఆమె ఏనాడు విడిచిపెట్టలేదు అని పద్మపురాణం చెబుతుంది. అసలు ఎంత జాగ్రత్త పడేవారండి ఆ రోజుల్లో వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. ఆ మణి కూడా ఉంది ఆవిడ దగ్గర, కానీ అది ఇవ్వలేదు, ఈ మణి ఇచ్చింది. ఈ మణి నువ్వు రాముడికి ఇమ్మన్నది, అందరూ గుర్తుకొస్తారని చెప్పింది, అప్పుడు మళ్ళీ ఇలా అన్నది. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం అపూర్వ మంత్ర శ్లోకం, నాకు చాలా ఇష్టమైన శ్లోకం, మీరు కూడా చెప్పండి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది 39వ సర్గలో 4వ శ్లోకం. పైగా 4వ శ్లోకమే తురీయమే, ముక్తిని కూడా ఇచ్చే గొప్ప శ్లోకమే. సీతాదేవి ఏమన్నది, నువ్వే ఏ పనన్నా ఆలోచించి చేయగలవు, ఈ పని నువ్వు ఒక్కడవే చేయగలవు. ఏ పని అంటే మన కష్టాలు తొలగించే పని. సీత జీవులకు ప్రతీక, సీత ఎవరికి ప్రతీక, మనలాంటి జీవాత్మలకు ప్రతీక. జీవాత్మలకు ఏముంటుంది, కష్టం ఉంటుంది. అందుకని ఆవిడ ఏమన్నది, మాకు కష్టములు ఉంటాయి, మా కష్టములు తొలగించే మంచి పని చేయడానికి నువ్వు ఒక్కడవి అర్హుడవు, నువ్వు ఏదో రకంగా కష్టించి ప్రయత్నించి ఆలోచించి దుఃఖం తొలగించున్నావు. అంటే నీ పాటలు ఏం పడతావో నాకు అనవసరం, నువ్వే బాగా ఆలోచించి ఈ కష్టం నుంచి నన్ను బయట పారవేయము. అంటే నేను ఆలోచన చెబుతాను, నా ఆలోచన ప్రకారం నువ్వు పనిచేసి నా కష్టం తొలగించని దేవుడి దగ్గర అనకూడదు. అందుకని నీ ఆలోచన నువ్వే చేసి నన్ను దుఃఖము నుంచి బయటకు తీసుకొని రమ్ము, నాకు దుఃఖ విముక్తి కలిగించు. నాయనా నువ్వే బాగా ఆలోచించి కష్టపడి పనిచేసి నాకు దుఃఖ విముక్తి కలిగించు. భగవంతుడిని అలా ప్రార్థించాలి, అప్పుడు ఆయన దుఃఖం తొలగిస్తాడు. వెంటనే ఆయన తథేతి అలాగే అన్నాడు. ఆయన నా వల్ల కాదనలా, నా వలన ఈ పని కాదనకుండా తథేతి అట్లే అన్నాడు. తథా ఇతి అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తానని నమస్కరించాడు. నమస్కరించి మళ్ళీ బయలుదేరుతూ ఉంటే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, నాయన నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆత్మబంధువు వెళ్ళిపోతున్నట్టుగా బాధ కలుగుతున్నది, నువ్వు వెళ్ళగానే రామలక్ష్మణులు ఇద్దరిని అడిగానని చెప్పు, ఎంత తొందరగా వస్తే అంత మంచిదని చెప్పు, రాముడు ధర్మస్వరూపుడు అని నేను పదే పదే నమ్ముతున్నానని ఆయనకి హెచ్చరిక చెయ్యి. అప్పుడు రాముడు, సీత నన్ను ధర్మ పరిరక్షకుడు అన్నది కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికైనా లంకకి వద్దాము అనుకుంటాడు. ఏం నాయన అనగానే, నీకేం కంగారు లేదమ్మా, నేను వెళ్ళడమే తరువాయి, నేను అక్కడికి వెళితే చాలు. రాముడికి ఈ వార్త అందుతుంది, రామచంద్రుడు క్షిప్రం ఏష్యతి అతిశీఘ్రంగా వస్తాడు, ఒంటరిగా కాదు, వానరులతో ఎలుగుబంట్లతో మహావీరులతో వస్తాడు, ఈ దుర్మార్గులందరినీ చీల్చి చెంటాడతాడు. రామచంద్రుడికి సముద్రాలు ఇవి ఒక లెక్క, ఈ సముద్రం సులువుగా దాటి వస్తాడు. ఆ తర్వాత సప్త సముద్రములతో కూడిన భూమండలం అంతా ఏలుతాడు ఆయన అనగానే మళ్ళీ ఇవిడేమంది, అందులో సందేహం లేదు, నువ్వు వెళ్ళిపోతూ ఉంటే మనస్సు దుఃఖిస్తోంది, ఇంతవరకు రాక్షస స్త్రీలు పెట్టిన బాధలు అనుభవించి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపులకు తట్టుకోలేకుండా ఉన్నాను, ఇప్పుడు నువ్వు ఇంకొక రోజు ఉంటే నా మనస్సుకి ధైర్యం కలుగుతుంది, కాబట్టి ఎక్కడన్నా రహస్యంగా దాక్కుని ఇంకొక దినం ఉండి నాకు ధైర్యం చెప్పి వెళ్ళకూడదా అంది ఆవిడ పాపం. అంటే ఎంత బాధపడిందండి ఆవిడ, నిన్ను తినేస్తాం నరికేస్తాం మెడ నులుముతాం అని బెదిరిస్తూ ఉంటే ఎంత బాధ. ఓ మనిషి బతికుండగా, ఇదిగో నీ వేళ్ళు, నీ ఫింగర్స్ పీకి బెండకాయ బజ్జీల్లో బజ్జీలు వేసుకు తింటాం, నీ ముక్కు కోసుకుని ముక్కు బజ్జీ వేసుకుంటాం, మైసూరు బజ్జీ వేసుకున్నట్టుగా చెవులు బజ్జీ వేసుకుంటాం అని ఎవడన్నా బెదిరిస్తే మనకి భయమే కదా. మరి అలాంటి పశ్చిమ అంశం తినే దుర్మార్గులు ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా పొరపాటున కనుక పాకిస్తాన్ బోర్డర్లో ఎవరికైనా దొరికారా, చిత్రహింస అంటే ఒకటి తెలుస్తుంది. అసలు అంత క్రూరుని ఈ ప్రపంచంలో మరొకరు ఉంటారన్నమాట. భగవంతుడు రాక్షసుల్ని భూమి మీద వాళ్ళ రూపంలో పెట్టాడు, వాళ్ళు చంపేసే తీరు ఉంటుందండి. ఆ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అక్కడ చూసారా మీరు, ఆ తాలిబన్లు వాళ్ళు చంపితే దాని ముందు ఈ రాక్షసులనే వినిపిస్తారన్నమాట. కాబట్టి సీత ఇంత బెంగబెట్టుకుని ఉండడం వల్ల ఒక్క దినం ఇక్కడ ఉండకూడదా అంది పాపం. మందభాగ్యురాలి నేను, నువ్వు ఉంటే శాంతి కలుగుతుంది, నువ్వు వెళ్ళి రామునికి ఈ వార్త చెప్పి తిరిగి వచ్చేదాకా అసలు బ్రతుకుతానో లేదో అని మళ్ళీ నాకు బెంగగా ఉన్నది. అనగానే అమ్మ లేదు, నువ్వేం బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను నీకు నమ్మకంగా చెబుతున్నాను విను, శీఘ్రకాలంలో నేను వెడతాను తీసుకొస్తాను అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడని మళ్ళీ చెప్పాడు. అప్పుడు ఆవిడ, అవునాయన నువ్వు ఇక్కడ ఉండిపోతే నష్టమే అది, ఎందుకంటే నీవిక్కడుంటే మళ్ళీ ఇంకొకటి ఆవిడ ఇక్కడికి రాలేడు, ఆ తర్వాత రాముడికి వార్త తెలియదు. ఈ ప్రపంచంలో త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే, సముద్రమును లంఘించి ఎగిరి దూకి దాటి ఈ లంకా నగరానికి వచ్చేవాళ్ళు ముగ్గురే ముగ్గురు ఉన్నారు. శక్తి స్యాత్ వైనతే యస్య తవవా మారుతస్యవా. వైనతేయునికి ఉన్నది శక్తి అంటే గరుత్మంతుడికి. ఇప్పుడు మన కృష్ణుడికి ఎదురుగుండా ఉన్నాడే గరుత్మంతుడు, పేరుకి ఎంత చిన్న విగ్రహ రూపంలో ఉంటాడు కనుక ఆయన అసలు రూపం ధరించి ఆకాశంలో ఎగురుతూ ఉంటే మొత్తం భూమండలం గిర్రును తిరిగిపోతుంది, అంత వేగంగా ఎగురుతాడు గరుత్మంతుడు. తవవా ఇక నీకున్నదంత శక్తి, నీవు కూడా గరుత్మంతుని వలె మహావేగంగా ఆకాశంలో ఎగరగలవు. ఇంకొకడెవడు, మారుతశివ మీ నాన్నగారు వాయుదేవుడు, ఆయన కూడా మహావేగంగా పెడతాడు, వాయువు వెళ్ళినట్టు ఎవరు వెళ్ళలేరు. అందుకే నువ్వు వెళ్ళడం అవసరం, వెళ్ళి రామచంద్రుడిని తీసుకురావాలి. నువ్వు ఇక్కడ ఉంటే ఒక్కరోజున్నా నాకు ఇంకో రెండు రోజులున్నా మనస్సు ఎలాగే ఉంటుందిలే, కాబట్టి నువ్వు శీఘ్రముగా వెళ్ళి వారిని వెంట పెట్టి ఇక్కడికి తీసుకుని రా అనగానే ఇప్పుడు ఏమన్నాడు, నువ్వు నా వీపు మీద ఎక్కవు కదా, కానీ నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి రామలక్ష్మణుల దగ్గరికి వెడతాను, నా వీపు మీద వారిని ఎక్కించుకుంటాను, వీపో భుజమో ఎక్కడో చోట ఎక్కించుకుంటాను, మమ పృష్ఠగతం నా వీపు మీద లేక భుజం మీద ఎక్కిన చంద్రసూర్యులులా వెలిగిపోయే రామలక్ష్మణులు ఇక్కడికి వస్తారు. లంకానగరమునకు సముద్రమును దాటి రాముడు రాగలడా అని ఎంతో కొంత నీకు లోపల అనుమానం ఉన్నది, ఆ అనుమానం అవసరం లేదు, వారిద్దరిని నా వీపు మీద ఎక్కించుకుని మహావేగముగా ఇక్కడికి నేను వస్తాను. ఆ తర్వాత ఇక చూడు, వాళ్ళు తమ బాణములతో మొత్తం లంకమంతా బూడిద చేస్తారు, లంకంతా భస్మం అయిపోతుంది. వాళ్లే కాదు, వాళ్లతో పాటుగా నఖ దమష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రవాన్ క్షిప్రం ద్రక్షసి సంగతాన్. గోళ్ళు కోరలు ఇవే ఆయుధముగా కలిగిన వానరులు కూడా ఇక్కడికి వస్తారు. కోతులకు ఆయుధాలు ఏమిటి, కోతులు కట్టెలు పట్టుకోక్కర్లా, గదలు పట్టుకోక్కర్లేదు, కత్తులతో యుద్ధం చేయక్కర్లేదు, వాటికి గోళ్లే కత్తులు, గోళ్లతో చీల్చి చెండాడతాయి, వాటి కోరలే వాటికి ఆయుధాలు. అలా కోరలు గోళ్ళు కలిగినటువంటి మహాపరాక్రమం కలిగిన సింహపరాక్రమం కలిగిన వీరాధి వీరులైన వానర శ్రేష్ఠులు ఇక్కడికి వస్తారు. వారంతా కలిసి ఈ లంకలో ప్రతి రాక్షసుడిని గిల్లి గిల్లి అవతల బార వేస్తారు. ఒక కోతి దూకితే తోట తోటంతా ధ్వంసం అయిపోతుంది, మా వానరుడు వస్తే లంకలో ఉన్న రాక్షసులు అలా ధ్వంసం అయిపోతాడు. అమ్మా రామచంద్రుడు నిన్ను తలుచుకుని నిద్రపోవటం లేదు, పరమ దుఃఖంతో ఉంటున్నాడు, కాబట్టి ఆయన ఆలస్యం చెయ్యడు, ఇక్కడికి వచ్చి తీరుతాడు అని గట్టిగా చెప్పగానే అప్పటికి సీతాదేవికి బ్రహ్మానందం కలిగింది. ఆవిడ ఇప్పుడు మళ్ళీ ఆయనతో ఇలా అన్నది, వానరోత్తమ పంట బాగా పండగానే వెంటనే కోసి ఇంటికి తెచ్చుకోవాలి, పంట పండిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తే నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది, ఇలాగే వర్షం వచ్చి పంట పాడైపోవచ్చు, లేదా చీడ పేడ తినచ్చు. పంట పండిన తర్వాత రైతు నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో కోసి ధాన్యాన్నింటికి తెచ్చుకోవాలి. అలాగే కష్టంలో ఉన్న నేను నా ప్రాణం కోల్పోయేలోపు నన్ను వెంటనే రాముడు పట్టుకెళ్ళాలి, అలాగే 2 నెలల గడువు దాటేలోపు నన్ను తీసుకువెళ్ళకపోతే ఆ తర్వాత నేను ఉండనని చెప్పు. 1-2 సార్లు రాముడు నా నుదుట తిలకముగా మనస్సులని అరగదీసి పెట్టాడని చెప్పి మళ్ళీ చెబుతుంది ఆవిడ, మనస్సులాయాస్తిలకో గండపరిచే నివేశిత, నా నుదుట ఒక శిలని మనస్సులని అరగదీసి ఆ మనస్సులలో ఉన్న పొడిని తిలకముగా పెట్టాడు రాముడు, కుంకుమగా పెట్టాడు రాముడు. ఈ విషయం రాముడికి గుర్తు చెయ్యి. ఇప్పుడు నీకు ఇచ్చిన మణి చూపించు. ఏష చోడామణి దివ్యో మయా సుపరిరక్షితగా, సముద్రము నుంచి పుట్టిన ఈ పవిత్రమైన చూడామణి చూడగానే రాముడు సంపూర్ణముగా నిన్ను విశ్వసిస్తాడు. నన్ను నీవు చూచి నాతో మాట్లాడి ఈ మణి తెచ్చినట్టుగా నమ్ముతాడు. తొందరగా నీవి వారిని ఇక్కడికి తీసుకునిరా అని మళ్ళీ అన్నది. మనకేమో చేతస్థంగా అనిపిస్తుంది, కానీ ఆవిడ బాధ పడుతుంది. ఆవిడ 1 సంవత్సరం పాటు అక్కడ ఏడిచి నానా యాత్ర పడిపోతుంది. అప్పటికి 10 నెలలు గడిచాయి, 1 సంవత్సరం గడువు ఇచ్చాడు రావణాసురుడు. ఈ ఏడాదిలోపు మనస్సు మార్చుకున్నాడు. అప్పటికే 10 నెలల పాటు రోజు రాక్షస స్త్రీల మధ్యలో అల్లాడిపోయింది ఆవిడ. అందుకే హనుమంతుడితో ఎంత చెబుతున్నా తప్పక చేతస్థం కాదు, బాధపడేవాడికి తెలుస్తుంది ఆ కష్టం అంటే ఏమిటో. అందుకని మళ్ళీ హనుమంతుడు, తల్లి రామలక్ష్మణులను నేను వెంటబెట్టి తీసుకొస్తాను, వాళ్ళు నీకు సంతోషం చేకూర్చి పెడతారు, రాముడు నా మాట నమ్ముతాడు, నీవిచ్చిన దాన్ని చూపిస్తాను అనగానే తథాస్తు అన్నది ఆవిడ. మళ్ళీ ఇంకొకసారి ఆవిడకు వినయంగా నమస్కరించాడు. ఇంకో గొప్ప విషయం తెలుసా, ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అమ్మవారి చుట్టూ అంతా ప్రదక్షిణ చేశాక బయలుదేరాడు. ఈ మధ్యన ప్రదక్షిణలు ఎందుకు దేవుడికి ఉంటున్నారు మూర్ఖులు కొందరు? అసలు ఎదురుగుండా ఉన్న సీతకే ప్రదక్షిణ చేశాడు ఆయన. పెద్దలకు ఆలయములోను గోవులకు ప్రదక్షిణ చెయ్యటం మన ధర్మం, చేసి తీరాలి. సీతకు కూడా ఆయన ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత ఇంకా ఎగరడానికి సిద్ధం అవుతూ ఉండగా మళ్ళీ ఇంకొకసారి సీత ఆపింది. అశ్రుపూర్ణముఖి ఆయన ఉత్పాత అన్నాడు, అంటే ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడు అని పైకి లేవబోతుంటే నాయన ఆగంది. మళ్ళీ వెంటనే ఆగాడు ఆయన, ఎందుకంటే కన్నీళ్లు పెట్టేసుకుంది కనుక. ఆఖరిసారి మళ్ళీ ఇంకోసారి మాట్లాడాలనిపిస్తుంది పాపం ఆ తల్లికి. హనుమన్ సింహ సంకాశౌ భరాతరౌ రామలక్ష్మణౌ సుగ్రీవంచ సహామాత్యం సర్వాన్ బ్రూయాహ్యనామయం. హనుమ, ఎందుకో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆత్మీయుడు వెళ్ళిపోతున్న బాధ కలుగుతున్నది నాకు. నేను రాముణ్ణి లక్ష్మణుణ్ణి అడిగానని చెప్పు, అమాత్యులతో కూడిన సుగ్రీవుణ్ణి కుశల ప్రశ్నలు వేశానని చెప్పు, అందరినీ ఎలా ఉన్నారు అని అడిగానని చెప్పు. ఎందుకంటే రాబోటి వాళ్ళు ఎప్పుడు కుశలమే అడగాలి, పెద్దల్ని ఎప్పుడు కుశలం అడగకూడదంటో. ఇప్పుడు నా ఓటేడికి ఫోన్ చేస్తే ఆ పద్మాగర్ గారు బాగున్నారని అనకూడదు, బాగుండకపోతే నేను ఎలా ఉంటాను? గురువుని గనక, అంటే పురాణం చెబుతున్నాను గనక, గురువు గారికి ఫోన్ చేసినప్పుడు నమస్కారము అనాలి, లేదా ఏ జై శ్రీరాము అనండి. అదే ఆత్మీయులు మిత్రులు ఇటువంటి వాళ్ళని ఏమనాలి, కుశలమా కులాసాగా ఉన్నారా బాగున్నారా అనాలి. పిల్లలకు ఫోన్ చేసినప్పుడు ఎరా ఎలా ఉన్నామని కాదు, ముందు ఆశీర్వచనం ఇవ్వాలి, చిరంజీవ అనాలి, సుఖీభవ అనాలి. మగవాడిని అయితే ఏమనాలన్నమాట, చిరంజీవీ భవ. అదే స్త్రీనైతే చిరంజీవిని భవ అనాలి. అంటే లింగాలు తేడా ఉంటాయి, వాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఉంటుంది అనమాట. మగవాడిని దీర్ఘాయుష్మాన్ భవ, ఆయుష్మాన్ అంటే మగవాడని గుర్తుపెట్టుకోండి, ఆయుష్ కలిగిన వాడు. ఆ వాడు ఉన్నప్పుడు సంస్కృతంలో ఆయుష్మాన్, దీర్ఘాయుష్మాన్ భవ అనేది మగవాడికి వాడాలి, ఒక్కడికి సింగులర్ అది. అదే స్త్రీలని, ఆడవాళ్ళని కూడా దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు, అంటే వాడికి మేసం వచ్చిందే, ఆవిడ కర్మకారి. దీర్ఘాయుష్మతి భవ, స్త్రీని ఆయుష్మతి, మగవాడిని ఆయుష్మాన్ భవ. ఇది మాత్రం మర్చిపోకండి ఎక్కడైనా. ఇంకా అందరికీ ఒకటే, గోత్రస్య. ఆడవాళ్ళకి గోత్రస్య అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోయారని అర్థం. గోత్రస్య అనేది పురుషుడికి, ఆడదానికి గోత్రవత్య అన్నారు. ఆవిడ గోత్రవతి, ఈయన గోత్రవాన్. అదే షష్ఠీ విభక్తిలో గోత్రస్య ఏదో శ్రీవత్స గోత్రస్య, అదే ఆ స్త్రీకి అయితే శ్రీవత్స గోత్రవత్యా అన్నారు. ఈ డిఫరెన్స్ సంస్కృతుల్లో ఏది స్త్రీలింగం ఏది పుల్లింగమో తెలియకపోవడం వల్ల, ఏది షష్ఠీ విభక్తో ఏది సప్తమీ విభక్తో ఏది ప్రథమ పురుషో తెలియకపోవడం వల్ల చాలా యాత్ర అయిపోతుంది. దానివల్ల మనకి రావలసిన ఫలితం రావడంలా. ఈ మధ్యన ఒక చోట ఏమంటాడు, పుష్పం పూజయామి అంటాడు. నువ్వు పూజించేది రామున్నా పువ్వునా? పుష్పం పూజయామంటే పువ్వుని పూజిస్తున్నాను, పువ్వును పూజిస్తున్నాను. కానీ మనం పువ్వుని కాదు, పువ్వుతో దేవుణ్ణి పూజిస్తున్నాం. కాబట్టి పుష్పై పూజయామి, పుష్పాన్ని పూజయామి అంటే పువ్వులను. కానీ మనం పువ్వులను కాదు కదా, పువ్వులతో రాముణ్ణి. కాబట్టి ఏమనాలి, పుష్పై పూజయామి, పువ్వులతో పూజిస్తున్నామని అర్థం అన్నమాట. పూర్వం కొంచెం ఈ లాంగ్వేజ్ నేర్పేవారు, ఇప్పుడు నేర్పటంలా, ఇవన్నీ తెలుసుకోవాలి. అందువల్ల ఈ మహాత్పురాలు పరమ పూజ్యురాలు ఆయన్ని మళ్ళీ ఏమన్నది, నాయన రామచంద్రుడిని తొందరగా తీసుకునిరా, నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా చూడాలనుకుంటున్నాను. కుశల ప్రశ్నలు ఎవరెవరికి, సుగ్రీవాదులకి వెయ్యాలి. రాముడికి కుశల ప్రశ్నలు ఉండవు, లక్ష్మణుడికి కుశల ప్రశ్నలు ఉంటాయి. రాముడికో పతి కనుక నమస్కారం. ఇవన్నీ తెలుసుకోమని చెప్పారు కథ అన్నమాట. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. జగన్మాతకి అన్నీ తెలుసు కనుక రామునికి నమస్కారం చెప్పింది, లక్ష్మణాదులకు అందరికీ కుశల ప్రశ్నలు అడిగింది, అందరిని అడిగానని చెప్పు. ఇంకా తర్వాత ఈ దుఃఖం నుంచి బయట పారవేసే మార్గం నువ్వే ఆలోచించి రాముడికి చెప్పి ఇక్కడికి తీసుకొని రా. ఈ రాక్షస స్త్రీలు నన్ను ఎంత బాధిస్తున్నారో నువ్వు కళ్ళారా చూచావు, నువ్వే ప్రత్యక్ష ప్రమాణం. వీళ్ళు నన్ను ఎలా పీడించారో నువ్వు చూచావు, ఈ విషయం రాముడికి చెప్పు. నా శరీరంలో ప్రాణం ఉండగా, నా బొందిలో ప్రాణం ఉండగా రాముడిని ఇక్కడికి తీసుకురా అని అనగానే ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి ఉత్తరం దిక్కుగా వెళ్ళడానికి సంకల్పించుకుని కొంచెం దూరం వచ్చాడు. ఇప్పుడు ఆయన మనస్సులో ఇలా అనుకున్నట్ట, అమ్మయ్యా నేను వచ్చిన పని 3/4 పూర్తయిపోయింది, 3/4 పూర్తయింది. మొత్తం పూర్తయినట్టే నిజానికి సీతను చూసి వచ్చాక. కానీ ఏమంటున్నాడు, అల్పశేష విధం కార్యం, కొంచెం 1/4 కార్యం మిగిలింది. ఏమిటా కార్యం, సీతను చూచాను, ఆమెకు ధైర్యం చెప్పాను, కనుక రాముడు వస్తాడనే నమ్మకంతో ఆవిడ ఆత్మహత్య చేసుకోదు, దర్జాగా ఉంటుంది, రాముడు నేను తీసుకొస్తాను. మరి ఏమిటి మిగిలిపోయిన పని, ఎంత దూరం వచ్చాక రావణాసురుడిని కలుసుకుని వాడికి 2 వార్నింగ్లు ఇచ్చి వెళ్ళకపోతే, ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాడికి వార్నింగ్ ఇవ్వకపోతే నేను వచ్చిన పని పూర్తి అవ్వదు. కొంచెం కార్యం మిగిలింది అది, నేను వచ్చానని తెలియాలి కదా, రాముడు అంటే ఏమిటో తెలియాలి కదా. రాముడు అంటే తెలియాలంటే రాముడి దగ్గర ఒక బంటుని చూస్తే చాలు వాడు, ఆ దెబ్బతో వాడి కంట కురుకురాదు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను రావణాసుడితో మాట్లాడాలి. మాట్లాడాలంటే ఎలాగా, దానికి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాలి. 3 వాడి దగ్గర పనిచేయవు. ఏమేంటవి, సామం దానం భేదం రావణాసుడి దగ్గర పనికిరావు. 4th ఇహ దృశ్యతే, ఇక 4వదోటే మిగిలింది. 4 తన్నడమే, దండోపాయమే మిగిలింది. కర్ర పెట్టి వాడి బుర్ర మీద తోటి కొడితే వాడి బుర్ర ఎర్రగా పగిలి నెత్తురు వస్తుంది కనుక అప్పుడు వాడు మాట వింటాడు. మూర్ఖుల్ని దారిలో పెట్టాలంటే ఏం చేయాలంటే 4 పీకాలి. కాబట్టి క్రూరుల దగ్గర మొట్టిగా ఏం పట్టాలి. నసామ రక్షస్సు గుణాయ కల్పతే నదానమర్థోపచితేషు యుజ్యతే నభేద సాధ్య బలదర్పిత జనా పరాక్రమస్త్వేవ మమేహ రోచితే. రాక్షసులు బలవంతులు, మూర్ఖులు మంచిగా చెబితే వినరు. క్రూరుల దగ్గరికి వెళ్ళి బాబో బాబు అంటే వీపేదాలు తంతారు. కాబట్టి మెల్లగా మంచిగా చెబితే వినరు. పోని డబ్బిచ్చి లంచమిచ్చి మారుద్దామంటే లంకానగరంలో నన్నే తులాభారం చూసేంత బంగారము వెండి రత్నాలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బు ఏమిస్తాం, మొత్తం లంకంతా సువర్ణ వయం. కాబట్టి డబ్బుతో వాళ్ళని మార్చలేము. పోని తగాదా పెడదామా వాళ్ళలో, వాళ్ళకి భేదం పెట్టడం అంటే తగాదా పెట్టడం అన్నమాట. 1 సామం మంచిగా చెప్పడం, 2 దానం లంచమిచ్చి వాళ్ళని మార్చడం, అవి పరికిరావు. 3 భేదం, పరస్పరం రాక్షసుల మధ్యలో తగాదా పెట్టాలి. పెట్టాలంటే ఎలాగా, వాళ్ళకి ఏకంగా ఫుల్ మెజారిటీ ఉంది అక్కడ, ఏదో ఒకటి రెండు సీట్లు అనుకోండి తేడా, అప్పుడు చీల్ చీట్ లాగేయచ్చు. అక్కడ మరీ బొత్తిగా ఫుల్ వేయట్టుంది. కాబట్టి మూర్ఖులైన వీళ్ళు, పరాక్రమవంతులైన వీళ్ళల్లో వీళ్ళకి తగాదా పెట్టడం కష్టం. ఇంకా మిగిలిందల్లా పరాక్రమస్తేవ మమేహ రోచతే, నా పరాక్రమం ప్రదర్శించి నాలుగు తన్ని ఏదో రకంగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళడమే మిగిలింది అనుకున్నాడే. ఇప్పుడు మిగిలింది ఏమిటి, నేను తన్నాలి, యుద్ధం చెయ్యాలి. తీరా యుద్ధం మొదలు పెడితే అందులో నాకు విజయమా వాళ్ళకి విజయమా చెప్పలేము. ఒకవేళ నేను ఇక్కడ బందీభూతుండైతే లంకానగరమును దాటి అక్కడికి వెళ్ళలేకపోతే, సముద్రం దాటి అవతల ఒడ్డుకు వెళ్ళకపోతే కార్యక్రమం పాడైపోతుంది. అయినా నాకెందుకు భయం, ఇదివరకు అయితే మొదట్లో సీతను చూడలేదు గనక ఒకవేళ జయాపజయాలు దైవాధీనాలు అనుకోవాలి. ఇప్పుడు సీతను చూశాక ఆ మాత కటాక్షం ఉన్నాక ఈ దుర్మార్గులకి నేను ఎందుకు భయపడాలి, నన్ను రాముడు రక్షిస్తూ ఉంటే, సీత రక్షిస్తూ ఉంటే, మా నాన్నగారు వాయువు రక్షిస్తూ ఉంటే, సూర్యాది గ్రహాలు రక్షిస్తూ ఉంటే, బ్రహ్మదేవుడి వరాలు నా దగ్గర ఉంటే వీళ్ళు నన్ను ఏం చేస్తారని ఇప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది. ఈ రావణుణ్ణి వాడి సైన్యాన్ని రాక్షసుల్ని తల్లకిందులు చేసి వేస్తాను, ఆ తర్వాత రావణుడి సైన్యం ఎలా ఉందో వాడి పరాక్రమం ఏమిటో చూస్తాను, వాడిని బాగా పరీక్షిస్తాను, వాడితో మాట్లాడే పెడతాను అనుకున్నాడు ఆయన. మరి వాడితో యుద్ధం ఎలాగా, రావణాసురుడితో యుద్ధం అంటే కుదరదే, దానికి ఒకటే మార్గం ఈ ఉద్యానవనం అంటే వాడికి ఇష్టం, అశోకవనం అంటే వాడికి ఇష్టం, అందుకే అశోకవనంలో మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు వసంత భవనం, ఆ భవనం దగ్గరే సీతాదేవిని పెట్టాడు అశోక వృక్షం కింద. కాబట్టి సీతని ఇక్కడ పెట్టినప్పుడే ఈ వనం అంటే వాడికి ఎంత ఇష్టమో తెలుస్తున్నది. ఈ వనాన్ని ధ్వంసం చేసి ఈ బిల్డింగ్ పడగొట్టామంటే వాడు వస్తాడు, అప్పుడు సంగతి చూద్దాం అనుకున్నాడు ఆయన. ఇలా అనుకుని మహావేగంగా ఆ ముందుకు వచ్చాడు, మొత్తం ప్రమదావనంలోకి దూకి పారవేశాడు, ఆ అందులో ఉన్న చెట్లు విరగొట్టి పారవేశాడు, కొమ్మలు తుంచి పారవేశాడు, పువ్వులన్నీ గలగల రాల్చి పారవేశాడు, క్షణకాలంలో అశోకవనం అంతా కూల్చి కుప్ప కూల్చి కింద పారవేశాడు. శ్మశానాలు తయారు చేశాడు, తుఫాన్ వచ్చినప్పుడు అడుగు కూలిపోయినట్టుగా కూలిపోయింది, భయంకరం చేసి పారవేశాడు. ఆ మొత్తం అశోకవనంలో ఉన్న చెట్లు కిందకి విరిగిపోతూ ఉంటే, కొమ్మలు పడిపోతూ ఉంటే, పళ్ళు రాలిపోతూ ఉంటే, అక్కడ ఉన్న పక్షులు కీచు బాసన్నాయి, మొత్తం మీద గందరగోళం సృష్టించేశాడు. జయ హనుమాన్. తర్వాత ఆయన ఏం చేశాడో యథాప్రకారంగా రేపటి రోజు కార్యక్రమంలో,
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిజా గోబ్రాహ్మణేభ్య సుమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.